జయ మహాకాల్. ఇది నవంబర్ 13, 2004 గుంటూరులో ఉదయం మహాయజ్ఞం సందర్భంగా మాస్టర్ ఇచ్చిన లెక్చర్. జయ జయ మహాకాల్.
కళ్ళు మీకు కూర్చోండి, అందరూ నడువు మీ తారుగా ఉంచుకోండి. ఈనాడు, రేపు, ఎల్లుండి ఈ 3 రోజులలో మీ జీవితాలలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన జరగబోతోంది. కఠోపనిషత్తులో యముడు నచికేతుడికి చెప్పబడినటువంటి పంచాగ్ని విద్య నేను మీకు అందించబోతున్నాను. ఇది 3 అంశాలుగా అందించబడుతుంది మీకు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు. ఈ 3 రోజులలో మన శరీరాలలో ఉన్నటువంటి 3 గ్రంథులు భేదింపబడతాయి. బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథి. కొంచెం మీరు ఇవాళ నేను చెప్పబోయేటువంటి విషయాలు మనస్ఫూర్తిగా ఆచరించుకుంటూ యజ్ఞం మొదలకే ముందు మీ చేత కొన్ని సాధనలు చేయిస్తాను. దాన్ని మీరు ఈ రోజు మాత్రమే కాదు చేసుకోవటం, ఇంకా జీవితాంతం చేసుకోవాలి. ఒక మంచి పని మీరు నేర్చుకున్నప్పుడు, ముఖ్యంగా భారతీయులమైనటువంటి మనకి ఆ సాధనాత్మకమైనటువంటి అభిరుచి తగ్గిపోతుంది. ఏదో గుడికి వెళ్తాం, యజ్ఞం చేసుకుంటాం, వస్తామని తప్ప ఆ యజ్ఞం వెనకాతలు ఉన్నటువంటి రహస్యాన్ని మీకు తెలియటం లేదు. మొట్టమొదటి రహస్యం మీరు గుర్తించవలసింది ఏంటి అంటే, యజ్ఞ విద్య అంటే కుండలిని జాగరణ విద్య అన్నది మీకు అర్థం అవ్వాలి. చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. ఈ రహస్యాలు ఇదివరకు ఎప్పుడు కూడా చెప్పబడలేదు. చేస్తున్నాం అంతా చెప్పలేదు ఎవరు కూడా. కానీ ఇంకా అది చెప్పకపోతే మన ఋషి పరంపర యొక్క సంస్కృతి నాశనం అయిపోతుందేమో అనేటటువంటి సంఘటనలో మీరు చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. దాని గురించి మనం చర్చించుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ మనలో కొంచెమైనా మన సంస్కృతి మీద, దేవ సంస్కృతి మీద, అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేవ సంస్కృతి అంటే ఒక మతానికి సంబంధించింది కాదు, వ్యక్తికి సంబంధించింది. మానవ శరీరధారి అయిన వాడు ఎవడైనా సరే, మళ్ళీ మళ్ళీ దీన్ని జాగ్రత్తగా విని గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 లైన్లు మీ మనసులో ముద్రింపబడిపోతే చాలు, దేవ సంస్కృతిని మనం దింపేసుకున్నట్టే. మానవ శరీరధారి వాడు అయినటువంటి వాడు ఎవడైనా సరే, కుల, మత, జాతి విచక్షణ లేకుండా భగవంతుడే. అది ముందు మీకు అర్థం అవ్వాలి. వాడు క్రిస్టియన్నా, ముస్లిమా, సిక్కా, ఫార్సీయా, ఇదంతా ఉందా అసలు మనకి? ఈ గందరగోళాలే వద్దు. ఎవడి యజ్ఞ కుండల్లో అగ్ని రగిలిందో, ఎవడు అగ్ని అంటే ఏంటి? ఉత్సాహం. అగ్ని అంటే వేడి, ఉత్సాహం. ఉత్సాహాన్ని దేంతో పోలుస్తాం మనం? అగ్నితో పోలుస్తాం. నీరు గారిపోయింది అంటే అర్థం ఏంటి? నీరు గారిపోయింది అని అర్థం. అంతట అగ్ని, ఆ అగ్ని ఇవాళ మీరు అందించుకుని ఆ అగ్నిని అందరికీ అందజేయండి. అది అందజేయలేకపోతే మొత్తము సృష్టి సర్వనాశనం అయిపోతుందేమో అన్నది మీకు అవగాహనకి వచ్చేసి ఉంటుంది. జాతి, మత, కుల, లింగ వయోభేదాలు లేకుండా అందరూ భగవత్ స్వరూపాలే. అది పంచాగ్ని విద్య. యముడు నచికేతుడికి చెప్పినటువంటి విద్య అది కఠోపనిషత్తు. మనం పదం పుస్తకాలు ఎప్పుడు ఆ విద్య మీరు ఈ 3 రోజుల్లో నేర్చుకోబోతున్నారు. అంటే ఈ 3 రోజుల్లో మీరు కావాలని నేర్చుకునేటటువంటి విద్యకి గురువులు ఏమని చెప్తారు అంటే, దాన్ని మహాకాలుడు, మహాకాళి అని చెప్తారు. కాలము అది అక్కడ ఒక వ్యక్తి కాదు. మహాకాలుడు అంటే ఒక వ్యక్తి కాదు. మహాకాళి అంటే ఒక స్త్రీ స్వరూపం కాదు, కాలస్వరూపం. భగవద్గీతలో కృష్ణుడు కూడా ఏం చెప్తాడు అంటే, కాలోస్మి లోకశ్చై కృష్ణుడు, నేనే కాలుణ్ణి. ఇది అర్థం చేసుకోండి. ఇవాళ మీరు ఈ యజ్ఞ కుండల్లో రగులుచునేటటువంటి యజ్ఞాగ్ని మీ యొక్క అంతఃస్థలంలో కూడా రగులుకోవాలి, మీ యొక్క హృదయాల్లో కూడా రగులుకోవాలి, మీ యొక్క మనస్సుల్లో కూడా రగలాలి. ఖచ్చితంగా ఇంకా మీరు మతాతీతమైనటువంటి స్థితికి వెళ్ళాలి. నేను హిందూనా, క్రిస్టియన్నా, పార్సీనా, ముస్లింనా, అసలు ఇది వద్దే వద్దు, నేను మానవ శరీరధారిని కనుక ఈ మానవ శరీరంలో ఖచ్చితంగా భగవంతుడు అవతరించగలడు. మానవ శరీరం అయితే చాలు అది. అంతేకా ఇంకా మనం ఈ రోజు నుంచి ఇక్కడ వచ్చినటువంటి మనము ఒక కొత్త సంకల్పము, ఒక దివ్యమైనటువంటి సంకల్పంతో బయలుదేరబోతున్నాం మనం. మనలోనే భగవంతుడు ఉన్నాడు. దేహో దేవాలయ ప్రోక్త. దేవాలయాలు ఎక్కడో బయట లేవు. బయట ఉన్నటువంటి విద్యాలయాలలో విద్య నేర్చుకుని ఆ విద్యను ఎక్కడ పెట్టుకుంటాం మనం? మన పురంలో పెట్టుకుంటాం. ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీర్ అయ్యి వచ్చాక ఆ ఇంజనీరింగ్ విద్య కాలేజీలో వదిలేడు, వాడు ఇంటికి తీసుకొస్తాడు. తర్వాత జీవితాంతము వాడు ఇంజనీర్ గా బతుకుతాడు. వైద్య విద్య నేర్చుకుంటే అలాగే ఇక్కడ మనము యముడు నచికేతుడికి చెప్పినటువంటి పంచాగ్ని విద్యకి పునాది వేసుకోబోతున్నాం. మీకు యజ్ఞకొండం దగ్గర అందరికీ 5 ప్రమిదలు ఉన్నాయో లేవో చూసుకోండి. ఒకవేళ లేకపోతే మీరు చేతులు ఎత్తండి, కార్యకర్తలు మీకు సప్లై చేస్తారు. మాట్లాడక్కర్లేదు, అది చూసుకోండమ్మా. అది చేతులు ఎత్తండి, చూసుకున్నాక మీకు ఆ ప్రమిదలు ఇచ్చాక దింపేయండి. అప్పుడు సైలెంట్ గా పని జరిగిపోతుంది. అంతేత ఈ కుండల్ని జాగరణ విద్య, భగవంతుణ్ణి మనలో దింపుకునేటటువంటి విద్య మనం నేర్చుకోబోతున్నాం. ఇంకా యజ్ఞశాలలో ఎవరు కూర్చోవద్దు, మాట్లాడద్దు. యజ్ఞశాలలో నుంచోవద్దు, మాట్లాడద్దు. నేను తెలుగులోనే చెప్తున్నాను. విదేశీయులు ఎవరో మన దానికి వచ్చారు, తెలుగు అర్థం కావటం లేదు. చర్మం మన చర్మం లాగే ఉంది, కానీ వాళ్ళు విదేశీయులు ఏమి ఉంటారు, మన భాష అర్థం కావటం లేదు. ఇంకా పూర్తిగా నావైతే మీరు దృష్టి కేంద్రీకరించండి. పూర్తిగా కార్యకర్తలు కూడా సాధ్యమైనంత వరకు తిరగండి. సైలెంట్ గా మీరు వినండి. విద్యశాల ప్రాంగణంలో మాత్రము ఎవరు కదలకండి. ఇంకా కార్యకర్తలు కూడా కూర్చుని వినండి. అయితే ప్రమిదలు కావాల్సిన వాళ్ళకి వాళ్ళకి సప్లై చేయండి, అది వేరే విషయం. కదలిక ఏకాగ్రతను భంగం చేస్తుంది. ప్రమిదలు కావాల్సిన వాళ్ళు చేతులు ఎత్తి ఉంచండి, ఇస్తారు. మీరేం కంగారు పడకండి, మీ దగ్గరికి వస్తాయి అది. అది కూడా వెనకాతల నుంచి వస్తుంది, ముందు నుంచి కాకుండా. రైట్, ఇంకా కూర్చోండి అందరూ. ఓ
మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్ పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
ఈ పంచాగ్ని విద్య నేర్చుకోవటానికి ప్రతి నెల మీరు 5 రోజులు వేరుగా కేటాయించుకోవాల్సి ఉంటుంది. ఆ 5 రోజులు వేరుగా కేటాయించుకుని ఈ పంచాగ్ని విద్య చేసుకున్న వాడి ఇంట్లో సామ్రాట్ల సంపద ఉంటుంది అని కఠోపనిషత్తు చెప్తుంది. ప్రపంచంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా వాడి వద్దే ఉంటుంది. అది యముడు నచికేతుడికి ఇచ్చినటువంటి వాగ్దానం. అది ఆ 5 రోజులు ఏమిటి అన్నది మనకి చాలా మందికి తెలియదు. ఆ 5 రోజులు ఏమిటి అంటే, ఒకటి ప్రతి నెలలో వచ్చేటటువంటి కృష్ణ పక్ష త్రయోదశి, దాని తర్వాత మాస శివరాత్రి చతుర్దశి అమావాస్య, దాని తర్వాత పాజ్ఞని విధి, 5 రోజులు. ప్రతి నెలలో వచ్చేటటువంటి 5 రోజుల యొక్క పరాకాష్ఠ, మాస శివరాత్రి యొక్క పరాకాష్ఠ ఎలాగవుతే మహాశివరాత్రి లాగా వెళ్తుందో, ప్రతి నెల శివరాత్రి వస్తుంది మాస శివరాత్రి, కానీ దాని పరాకాష్ఠ ఎక్కడ తీసుకుంటాం మనం, మహాశివరాత్రిగా సంవత్సరానికి ఒకసారి తీసుకుంటాం. ప్రతి నెలలో సంక్రాంతి వస్తుంది, సూర్యుడు ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మార్చాడు, కానీ సంవత్సరానికి ఒకసారి దాన్ని మనం మహాసంక్రాంతి, మకర సంక్రాంతిగా జరుపుకుంటూ ఉంటాం. అలాగే ఈ పంచాగ్ని విద్య యొక్క స్వరూపాన్ని దీపావళిగా జరుపుకుంటాం మనం, అది మర్చిపోయాం మనం. చివరికి ఆ దీపావళి నాడు చేసేటటువంటి మనం అనేక కార్యక్రమాలను కుంచి చేసేసుకుని చివరికి ఇలా తయారైంది. కానీ ఆ సాంప్రదాయం మన నర నరాలలో జీర్ణించిపోయింది అని చెప్పి ఆ త్రయోదశి నాడు ఖచ్చితంగా మనం ఎంతో కొంత బంగారం కొంటాం. దాన్ని నార్త్ ఇండియాలో ధన్తేరస్ అంటారు, మరి ఇక్కడ ఏమంటారు, ఉందా అది దీపావళికి ముందు లక్ష్మీ పూజని ఏదో విధంగా అంచేత అది గుర్తుంచుకోండి. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది ఇది అసలు దీపావళి జరుపుకుంటున్నారు మీరు, అందుకే దీపాలు వెలిగిస్తాం ఇక్కడ మనం. కార్తీక మాసంలో దీపాలు వెలిగించేది అందుకు. దీపావళి ఏంటి? దీపావళి జ్ఞానజ్యోతి యొక్క దీపావళి. కానీ ఆ జ్యోతి నా దగ్గరే ఉండకూడదు, ఒక దీపం నుంచి ఇంకొక దీపం నేను ఎలా వెలిగిస్తానో అలాగే నా యొక్క జ్ఞానాన్ని నేను అందరికీ పంచుతాను అనేటటువంటి సంకల్పము మనం దీపాలు వెలిగించి చేసుకుంటాం. ఇప్పుడు దీపాలు మాత్రమే వెలిగిస్తున్నాం, సంకల్పం పోయే అంటే ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు నేర్చుకునేటటువంటి ఈ విద్య మొట్టమొదటిసారి ప్రపంచానికి పంచాగ్ని విద్య అంటే ఏంటో చాలా మందికి తెలియదు. అసలు చాలా మంది మొదటిసారి వింటున్నారేమో అని నా డౌట్ ఇది. మొదటిసారి విన్నా కూడా అసలు ఆ పంచాగ్ని విద్య అంటే ఏంటో కూడా తెలియదు, ఎలా ఉపయోగించుకోవాలో. కానీ 3 రోజుల్లో మీరు నేర్చేసుకుంటారు. కృష్ణపక్ష త్రయోదశి ఆ నెల యొక్క, దాని తర్వాత కృష్ణపక్ష చతుర్దశి, దాన్ని మాస శివరాత్రి అంటాం. దాని తర్వాత అమావాస్య వస్తుంది, అమావాస్య తర్వాత పాడ్యని విధియ. ఈ 5 రోజుల కార్యక్రమం చేసుకున్న తర్వాత 6వ రోజు పూర్ణాహుతి చేసుకుంటాం. దాంతో షట్చక్రం జాగరణ జరిగిపోతుంది, మన శరీరంలో ఉన్నటువంటి ఆ కుండల్ని ఆవిర్భవిస్తుంది. ఎప్పుడైతే ఆ కుండల్ని ఆవిర్భవిస్తుందో చీకట్లో కూడా వెలుతురు కనిపిస్తుంది. అమావాస్య నాడు మొత్తము చీకటిగా ఉంటుంది, కానీ మనం వెలిగించినటువంటి దీపాలతో ఏమైపోతుంది, మొత్తం అది దీపావళిగా మారిపోతుంది. అంతేతే దాన్ని అమావాస్య అనో ఆ రోజు మనం దాన్ని దీపావళి అంటాం మనం. దీనికి జాగ్రత్తగా గుర్తుంచుకున్నాక మీకు ఈ పుస్తకాలు కొంతమంది ఇచ్చి ఉంటారు. ఈ పుస్తకాలు ఎంతమందికి వచ్చాయి? కొంతమంది దగ్గర ఉన్నాయి కదా, తీసుకోండి. లేకపోతే తర్వాత మీరు దాన్ని తీసుకోండి. మొత్తం పంచాగ్ని విద్య సాధన ఈ పుస్తకంలో ఉంది. కానీ ఈ పంచాగ్ని విద్య పేరే మేము ఎప్పుడూ వినలేదు మాస్టారు, చెప్పాను కదా మనం అందరం అబద్ధాలు చూడము. మనలాంటి అబద్ధాలు చెప్పేవాడిని నేను ఎక్కడా చూడలేదు. పంచోపచార పూజ మీకు తెలుసా? పంచోపచార పూజ గురించి మాకు తెలియదు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? తెలియచ్చండి ఒకళ్ళు ఇద్దరు. పంచోపచార పూజ తెలీదా? మరి చాలా ఆశ్చర్యపోవాల్సిందే. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవచ్చు, మనం భారతీయ సాంప్రదాయం ఎలా ఉన్నదో. మీరేం సిగ్గుపడక్కర్లే, గురువులు సిగ్గుపడాలి చెప్పలేకపోయామని, అంతే కదా. శిష్యుడు తప్పు చేస్తే తప్పు గురువుది, పిల్లవాడు ఫెయిల్ అవుతే టీచర్ది తప్పు, అంచేత ఖచ్చితంగా మీరు ఈ పంచోపచార పూజ నేర్చుకోవటానికి అసలు ఇక్కడికి వచ్చారు. అందుకే ఈ యజ్ఞం పేరేంటి ఎవరికైనా తెలుసు? ఇక్కడ ఈ యజ్ఞం పేరేంటి? గాయత్రి యజ్ఞం. అంతేనా? ఇంకేం లేదా? పంచతత్వ పరిమార్జన అన్న, పంచోపచార అన్న. ఓకే, కొన్ని పూజకి స్నానం సమర్పయాన్ని అంటాము అని తెలుసా మీకు? దాని తర్వాత ఇంకా ఏం సమర్పయాన్ని అంటారు? వస్త్రం సమర్పయాన్ని, ఇంకా గంధం సమర్పయాన్ని అంటారా? అందరా, ఇందాక మాకు తెలీదు అని చేతులు ఎత్తిన వాళ్ళు కూడా ఇది తెలుసా? ఇది తెలుసు కదా, దానికే ఆ పేరు పెడతాం. వచ్చిన పెద్ద కూడా ఏంటవుతుంది అంటే పేర్ల గందరగోళం ఇరుక్కుపోతాం మనం. అంతేత పేర్ల గందరగోళం తీసేయాలని. అంతకంటే ఏంటి, మీకు అందరికీ తెలుసు పంచోపచార పూజ అంటే ఏంటంటే శుద్ధితత్వాన్ని లమ్ అని చెప్తాం మనం. లమ్ శుద్ధితత్వాత్మికాయ గంధం సమర్పయామి. గంధం పెడతాం కదా, దాని తర్వాత ఆచమనానికో స్నానానికో దానికో నీళ్ళు ఇస్తాం మనం. అది రెండవ తత్వం. శుద్ధితత్వము, జలతత్వము. దీపం వెలిగిస్తాం కదా, అది అగ్నితత్వం. అగరవత్తి వెలిగిస్తాం కదా, సుగంధం వస్తుంది కదా, వాసనలు వెళ్తాయి కదా, అది వాయుతత్వం. ఏదో ఒక మంత్రము స్తోత్రము ఏదో ఒకటి చేస్తాం కదా, అది ఆకాశతత్వం. ఆకాశం యొక్క లక్షణం వాక్కు. మాట్లాడేది నువ్వు ఎందుకు మాట్లాడగలుగుతున్నావు అంటే నీలో ఆకాశతత్వం ఉంది కనుక. ఈ ఐదు తత్వాలు మనలో ఉన్నాయి, అందులో మనకేం డౌట్ లేదు కదా. శుద్ధితత్వ రూపంలో ఈ శరీరం ఉంది. మొత్తం మన శరీరం అంతా కూడా శుద్ధితత్వం యొక్క రూపమే. కానీ ఈ శరీరానికి కొన్ని అద్భుతమైనటువంటి కొత్త కొత్త లక్షణాలు వచ్చాయి. భగవంతుడు మనకి ఉండకూడదు అనుకున్నటువంటి లక్షణాలు, ఒకటి డయాబెటీస్, ఒకటి బీపీ, క్యాన్సర్, ఎయిడ్స్. ఇంకా రాబోయేటటువంటి రోజులలో ఇంకో కొత్త రోగం రాబోతుందట, ఎయిడ్స్ అని, ఏఐసిఎస్. కంప్యూటర్ ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కొంచెం ఎలక్ట్రిసిటీతో ఎక్కువ పనిచేసేటటువంటి వాళ్ళకి గ్యారంటీగా రోగం వస్తుంది అని సైంటిస్టులు చెప్తున్నారు. ఎయిడ్స్ కాదు, ఎయిడ్స్, ఏఐసిఎస్. ఎయిడ్స్ అంటే ఏంటంటే మతిమరుపు. దానికి ఎయిడ్స్ అని రోగం పెట్టారు. మీలో మతిమరుపు లేని వాళ్ళు ఎవరు? మతిమరుపు లేని వాళ్ళు, మతిమరుపు ఉన్నవాళ్ళు అమ్మాయా? అంచేత వాళ్ళు ఏదో ఎప్పుడో రోగం వస్తుందని చెప్పారు, మనకి ఆ రోగం వచ్చేసింది. ఏంటా పెద్ద మతిమరుపు ఏంటి అంటే, మనం భగవత్ స్వరూపాలం అయి ఉండి కూడా ఎవరు ఎన్ని రకాలుగా చెప్పినా కూడా నేను వినను, నేను గుర్తు చేసుకోలేను. ఎయిడ్స్ రోగగ్రస్తున్న వాళ్ళు ఏదో తర్వాత వీళ్ళకి ఎలక్ట్రిసిటీ వల్ల దాని వల్ల వస్తుందని చెప్తున్నారు వాళ్ళు. దానికి చాలా పెద్ద పేరు కూడా చెప్పారు. ఎయిడ్స్ అంటే ఏంటంటే యాంటీ ఇంటిగ్రేటెడ్ సర్కిట్ సిండ్రోమ్. కంప్యూటర్స్ అన్నీ కూడా సర్కిట్స్, దానికి యాంటీగా ఉండేటువంటి సిండ్రోమ్. దానికి మొదటి లక్షణం ఏంటి అంటే, వాడు బస్సులో వెళ్తూ ఉందంట, సడన్ గా వాడు పేరు మర్చిపోతాడు, వాడు ఉద్యోగం మర్చిపోతాడు. రాబోతుంది ఆ రోజులు ఇంకా తొందరగా. కానీ అది మర్చిపోతావో మర్చిపోవో నీకు తెలియదు, కానీ మనం మర్చిపోయాం. పృథ్వీ మీదకి అవతరించాం మనం. అవతరించాక పృథ్వీ గ్రహం మీద ఉన్నటువంటి వాటి గురించి ఏదో గందరగోళం పడుతున్నామే తప్ప, అసలు పృథ్వీ గ్రహం మీదకి మనం ఎందుకు వచ్చాము అన్నది మర్చిపోయాం. దాన్ని కరెక్ట్ చేసుకోవటానికి ఏకైక మార్గం ఏంటి అంటే ఈ కంప్యూటర్తో పరిమార్జన. ఇవాళ యజ్ఞంలో నేను మీకు రెండు తత్వాల పరిమార్జన గురించి చెప్తాను. ఒకటి అన్నమయ్య కోసము, ఈ శరీరం యొక్క పరిమార్జన. రెండోది మనలో ఉన్నటువంటి ద్రవ పదార్థాలు. మనలో ఉన్నటువంటి ద్రవ పదార్థం ఏంటి? నెత్తురు. నెత్తురులో ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ యూరిన్ గా బయటకు పోతుంది. పోయేది నెత్తురే అది కూడా, కానీ నెత్తురులో ఉన్నటువంటి మాలిన్యాలు పోతాయి, టాక్సిన్స్ పోతాయి. ఇంకా యాక్చువల్ గా మన శరీరంలో ఉన్నటువంటి ద్రవ పదార్థం ఏమిటి అంటే నెత్తురు. ఇవి రెండు ఎలాగ ప్యూరిఫై చేసుకోవాలో, ఎలా చేసుకోవాలో చెప్పాక యజ్ఞం మొదలెడతాం మనం. ఆ యజ్ఞ కర్మకాండని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాగ్రత్తగా ఇక్కడ కార్యకర్తలు, ఇక్కడి నుంచి మీకు నిర్దేశం ఇస్తున్నటువంటి వాళ్ళ సూచనలు జాగ్రత్తగా పాటించండి. అదే పంచాగ్ని విద్య. మనకి ఇందాక నేను చెప్పాను కదా, పంచతత్వ పరిమార్జన అంటే ఏంటో తెలియదు అన్నారు. ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా పంచతత్వ పరిమార్జన అంటే ఏంటి, మన శరీరంలో ఉన్నటువంటి పృథ్వీతత్వాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి ద్రవతత్వాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి అగ్నితత్వాన్ని, మన శరీరములో ఉన్నటువంటి వాయుతత్వాన్ని, మన శరీరంలో ఉన్నటువంటి ఆకాశతత్వాన్ని ప్యూరిఫై చేసుకోగలిగితే శివుడు లాగా హలాహలాన్ని తాగినా అధిక ప్రభావం మీ మీద ఉండదు గ్యారంటీగా. అనేక సైంటిఫిక్ ఉదాహరణతో ఈ మూడు రోజుల్లో నేను చూపిస్తాను నేను అది సంభవమే అని. మీరు హలాహలం తాగేసినా కూడా మీకేమవ్వదు, శివుడికి ఏమైంది ఏమవలే. అంతేత ఈ సొల్యూషన్ కంట్రోల్కి బయట వాళ్ళు ఏం కంట్రోల్ చేస్తారో మనకు తెలియదు, కానీ మన శివుడు గారు ఉన్నారే ఆయన చాలా అద్భుతమైనటువంటి విధానం ఇచ్చాడు. ఈ కార్తీక మాసంలో మనం ఆ విధానాన్ని పాటించబోతున్నాం. ఆ విధానంలో ఈ కార్తీక మాసంలో మీకు పరిపూర్ణమైనటువంటి లాభాలు రావాలి అంటే మీరు కొన్ని నియమాలు పాటించాలి. మొట్టమొదట నియమం ఏంటి అంటే కార్తీక మాసంలో సూర్యోదయం కంటే ముందు మీరు స్నానం చేయాలి. గీజర్ వేసుకుని వేడి నీళ్లతో కాదు, సన్నీళ్లతో స్నానం చేయాలి. చెప్పింది అర్థమైంది కదా, సన్నీళ్లతో సూర్యోదయానికంటే ముందు మీరు స్నానం చేయాలి. ఈ సంకల్పం ఎంతమంది తీసుకుంటున్నారు ఒకసారి చేయొచ్చండి. మరి ఇంకే మరి ఖచ్చితంగా పరిమార్జన అయిపోయాయి. చేస్తాము చేయలేము అనేవాళ్ళని వదిలేండి, నేను ఏం చేయలేను, చేయలేను అని ఎవడో ఏం చేయలేదు, భగవంతుడే ఏం చేయలేదు. అర్జునుడికే భగవంతుడు ఏం చెప్పాడు అంటే కృష్ణ అర్జున ఇలా చేస్తే బాగుంటుంది, చేయలేవు అయితే చేసి తదాకురు, నీ జాత అయితే చేయలేస్తే మాని అంతే. మేము చేయలేము అనేవాళ్ళని పంచతత్వ పరిమార్జన కావాలి అనుకునేటటువంటి భ్రమ మీకు వద్దు. ఏదైనా చేయాలి అంటే కష్టపడాల్సిందే. ఆఖరికి మీకు బ్రెయిన్ హార్ట్ ఆపరేషన్ చేయాలి అంటే ముందు లక్షన్నర ఖర్చు పెట్టుకోవాలి, మంచం మీద పడుకోవాలి. నేను పడుకోలేనండి అంటే చావు ఆపరేషన్. అర్థమైందా, నేనే నెమ్మదిగా ఏం మాట్లాడదలుచుకోలేదమ్మా, ఇది లాబరేటరీ. ఇది యముడు గారు చెప్పినటువంటి విద్య. యముడు ఎలా మాట్లాడతాడో తెలుసు కదా, మృదుగా ఏం మాట్లాడదు. అందులో యముడికి ఉన్నటువంటి చాలా పెద్ద లక్షణం ఏంటంటే తీసుకుపోతాడు మనుషుడు, నువ్వు నా మాట వినవతే పదా నాతో పాటు అంటాడు. అంతేత ఆయనతో దూరంగా ఉండాలి అంటే చంద్రశేఖర మాత్రమ కిం కలిసి వయ్యమ. సూర్యులో ఉన్నటువంటి కార్తీక మాసంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అంటే రోగరహిత జీవితము ఈ నెల లోపల మీరు పొందేవచ్చు. మీకు ఏ రోగాలున్నా కూడా ఈ నెల లోపల ఇప్పుడు చెప్పినటువంటి తత్వాన్ని చేస్తే మీకు గ్యారంటీగా పోతాయి. డయాబెటీస్ బీపీ గ్యారంటీగా పోతాయి ఈ నెల లోపల చేస్తే. నేను పొద్దున్నే లేచి సన్నీళ్ళు స్నానం చేయలేమండి, నేనేం చేస్తాను. రోగం పోవాలి అనుకుంటే మందు వేసుకోవాల్సిందేగా. ఇప్పుడు అర్థమైంది కదా, అంతేత ఈ నియమం ఎవరు పాటిస్తారు ఈ నెల అంతా, సన్నీటి స్నానం చేస్తాం. వెరీ గుడ్, ఫస్ట్. అంటే ఏమైపోయింది, ఇదేంటి మీ పృథ్వీతత్వ పరిమార్జన అయిపోయింది. పృథ్వీతత్వం అంటే ఇదే కదా, బాడీ కదా, దీన్ని మీరు బాగా స్నానం చేయండి పద్ధతిగా. వీలోకి ప్రవహించే నదిలో చేయండి. వీలైతే నేను ఎందుకంటున్నానంటే ఇక్కడ ప్రవహించే నది నేను ఎక్కడి నుంచి వస్తాను, మీరెక్కడి నుంచి వస్తారు. కానీ షవర్ బాత్ అనేది ఉంది, పైనుంచి నీళ్లు పడుతుంది, అది చేసుకోవచ్చు మీరు ఉంటే. లేకపోతే ఏం పర్వాలేదు, ఇద్దరు కలిసి స్నానం చేయండి, ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళు నీళ్లు పోసుకోండి, అది షవర్ బాత్ అవుతుంది. ఆలోచనే ఉండాలి తప్ప విధానాలు. అంటే అక్కడ కావాల్సింది ఏంటి అంటే ప్రవహిస్తూ ఉన్నటువంటి నీళ్లు ఉండాలి. ఏమీ లేదు, మేము ఇంకా అంత కష్టపడలేము, క్యాప్ ఇచ్చేసి క్యాప్ కింద కూర్చోండి, అదే ప్రవహించే నీళ్లు కదా. అంటే ఇవి చేయగలం కదా, వీలవుతే మాత్రము కృష్ణానది ఒడ్డున ఉన్నాం మనం, వీలైనప్పుడల్లా ఒకసారి కృష్ణానదికి వెళ్ళి స్నానం చేస్తూ ఉండండి. ఇదంతా వీలవుతే ఇంకేంటే మన జీవిత విధానాలు దానికి అనుగుణంగా లేవు. కానీ సన్నీటి స్నానము ఏం చేసిందో అర్థమైంది కదా, పృథ్వీతత్వాన్ని మీకు పరిమార్జన చేసింది. గ్యారంటీగా మీరు ఈ నెల రోజుల పాటు సన్నీటి స్నానం చేస్తే మీకు తెలుస్తుంది దాని ఫలితాలు ఏంటో. మీరైతే శిరస్సు మీద స్నానము. చాలా మంది నాతో ఏమంటారంటే మాస్టారు జలుబు చేస్తుంది, తుమ్ములు వస్తాయి, దగ్గు వస్తుంది, మొదటి రెండు మూడు రోజులు వస్తుంది తర్వాత రాదు. అలవాటు లేదు కదా, మొదట్లో అలా వస్తుంది. కొంచెం మీరు కనుక దాన్ని కంటిన్యూ చేసేసుకోవాలి, మీకు చుమ్ములు వచ్చినా దగ్గులు వచ్చినా మూడో రోజు నాలుగో రోజు అది సరిపోతుంది. కానీ మాస్టర్ సరిపోతుంది అన్నారని తుమ్ము దగ్గు అది వచ్చినా కూడా మందు వాడటం ఆపకండి, డాక్టర్ని అడిగి మందు వేసుకోండి, కానీ స్నానం ఆపద్దు. అర్థమైనా? ఇది త్రిభీతత్వ పరిమార్జన సాధన. రెండో సాధన జలతత్వ సాధన. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కాలంలో చాలా మంది నా దగ్గరకు వచ్చి ఏం చెప్తూ ఉంటారు అంటే, మాస్టర్ వర్షాలు కురవటం లేదు, నీరు సమృద్ధిగా లేదు, మొన్న ఎవరో అంటున్నారు ఫీల్డ్స్ లో పంట పండించడానికి నీళ్లకి బోరు వెళ్ళి వేయించాలంటే 400 అడుగులు 500 అడుగులు వెళ్లాల్సి వస్తుంది, వెళ్ళినా కూడా నీరు దొరకటం లేదు. భారతీయులమైనటువంటి మనము దీనికి నివారణోపాయం మాకు తెలియదు అంటే చాలా ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. మనందరికీ తెలిసే నివారణోపాయం, ఇప్పుడు నీటి అడ్డది ఉందని తెలుసు కదా, నీరు లేదని తెలుస్తాను కదా మీలో చాలా మందికి. దీని నివారణోపాయం మీలో ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదా? ఎంతమందికి తెలియదు? భలే అబద్ధాల కోరులతో పాల్పడ్డాను నేను. మీకు తెలిస్తే ఎందుకో మీరు ఒప్పుకోవటం లేదు. శ్రీరాజు ఇంక అబద్ధం చెప్పడం నిర్ణయించుకోండి, మీకు తెలుసు, నేను పెట్టాక అదే మాకు తెలుసండి అంటారు. ఇందాక అలాగే మొత్తము మన ఆంధ్రప్రదేశ్కి దానికి కూడా కరెంటు రావాలి అంటే ఎక్కడో ఒక చోట ఒక బిందు ఉంటుంది, గ్రిడ్ అంటారు దాన్ని. ఆ గ్రిడ్ ఫెయిల్ అయిపోతే మీకు గుర్తుందా, ఒక కొన్ని సంవత్సరాల కింద గ్రిడ్ ఫెయిల్ అయిపోతే మొత్తం సౌత్ ఇండియా కరెంట్ రాలే, గుర్తుంది కదా? అంటే ఒక స్థితితో మొత్తము ఒక ప్రాంతానికి ఒక దేశానికి వచ్చేటటువంటి కరెంటుని ఆపేయవచ్చు వేయవచ్చు. దీన్ని మన ఋషులు ఏం చెప్తారు అంటే, పిండాండ బ్రహ్మాండ సమన్వయము అనోరణీయాన్ మహతోమహీయాన్. అంటే నువ్వు బాహ్య జగత్తులో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించొద్దు, నువ్వు ఒక చిన్న ఏరియాలో మార్పు తెచ్చేసుకో, నీ శరీరంలో మార్పు తెచ్చేసుకో, బయట మార్పు వచ్చేస్తుంది. అంతేత బయట నీరు లేదు అంటే అర్థం ఏంటి? నీ శరీరంలో నీరు తగ్గింది అని అర్థం. మరి మీ శరీరంలో నీళ్లు మీరు పెంచుకోవచ్చు కదా, కొంచెం ఎక్కువ నీళ్లు తాగితే సరే. ఇంకేత రోజుకి కనీసం మీరు 2-4 లీటర్ల నీళ్లు తాగితే ప్రపంచంలో ఉన్నటువంటి నీటి అద్దడి తగ్గిపోతుంది. అది ఋషులు ఇచ్చేటటువంటి విద్య, నచికేత విద్య. అది నీ శరీరంలో మార్పు చేసుకుని నువ్వు ప్రపంచంలో మార్పు తీసుకోగలవు, తీసుకురాగలవు. గత 2 నియమాలు ఇవాళ మీరు తీసుకున్నారు. మొదటి నియమం ఏంటి? ఎప్పుడు చేస్తారు? సూర్యోదయానికంటే ముందు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. సూర్యోదయానికి ముందు హవ్యవాహ అనేటటువంటి కిరణం వస్తుంది. సూర్యోదయం తర్వాత కవ్యవాహ అనేటటువంటి కిరణం వస్తుంది. హవ్యవాహ అంటే అగ్నికి ఇంకొక పేరు హవ్యవాహ అని. అంతే అప్పుడు స్నానం చేయాలి మీరు, అప్పుడు ఆ కిరణం వస్తుంది. కవ్యవాహ కిరణం వచ్చినప్పుడు మీకు పెద్ద ఉపయోగపడదు, లాస్ ఏం జరగదు, అది ఉపయోగపడేటటువంటి కిరణం కాదు. హవ్యవాహ అనేటటువంటి కిరణము మీ యొక్క శక్తిని దేవతల వరకు తీసుకెళ్లేటటువంటి శక్తి ఉంటుంది. కనుక ఎప్పుడైనా కూడా మీరు కానీ మీ పిల్లలు కానీ సూర్యోదయం కంటే ముందు స్నానం చేయటం అనేటటువంటి నియమం తీసుకోండి. రెండో నియమం ఏం చెప్పాను నేను, రోజుకి 2.5 లీటర్ల నీళ్లు తాగండి. జపాన్ లో టోక్యో యూనివర్సిటీ వాళ్ళు ఈ నీళ్లు తాగటం మీద సర్వే కండక్ట్ చేశారు. సంవత్సరం పాటు కంటిన్యూస్ గా ఇలాగ 2.5 లీటర్ల నీళ్లు తాగిన వాళ్ళకి వెయిట్ రిడక్షన్ వస్తుంది. 4-5 కిలోల వాళ్ళు సంవత్సరంలో తగ్గిపోతారు. తగ్గిపోయాక మళ్ళా 4-5 కిలోలు మళ్ళా రావు వాళ్ళకి. మీరు ఒబెసిటీ క్లినిక్ ఎక్కడికి వెళ్ళారనుకోండి, ఏదో అవస్థపడతారు, ఉపవాసాలు చేస్తారు, అంతా చేస్తారు, ఏదో తగ్గుతారు, మళ్ళా ఇంటికి వస్తారు ఇదివరకు కంటే. కానీ ఇలాగ మీరు రోజుకి 2.5 లీటర్ల నీళ్లు తాగటం వల్ల మీ వెయిట్ రిడక్షన్ సంవత్సరంలో 4-5 కేజీలు తగ్గుతుంది. తగ్గిన బరువు ఖచ్చితంగా రాదు. సన్నగా ఉన్నవాళ్ళు, వెయిట్ తక్కువగా ఉన్న వాళ్ళకి డౌట్ ఏమొస్తుంది అంటే, మొదట మేము నీళ్లు తాగకూడదు కాబోలు, ఇంకేంటే మేము నీళ్లు తాగితే ఉన్న బరువు కూడా పోతే. కానీ యోగ విద్య యొక్క గొప్పతనం ఏంటి అంటే సమత్వం యోగ ఉచ్యతే. నీళ్లు తాగితే లాభం ఏంటి అంటే లావు వాళ్ళు సన్నబడతారు, సన్నవాళ్ళు లావెక్కుతారు. అంతేకా సన్నవాళ్ళు లావెక్కాలన్నా నీళ్లు తాగటమే, లావుగా ఉన్నవాళ్ళు సన్నబడాలన్నా కూడా నీళ్లు తాగటమే. ఖచ్చితంగా అది ఒక నియమంగా మీరు తాగండి. నా సలహా ఏంటంటే పొద్దున్న నిద్ర లేవగానే మీరు లీటర్ నీళ్లు తాగేస్తే మిగతా రోజు మొత్తం మీద 1.5 లీటర్ నీళ్లు మీరు తాగేయగలుగుతారు. ఇంతకీ ఇది నేను ఆరోగ్య సూత్రాలు చెప్పటం లేదు, నచికేతుడి యొక్క పంచతత్వ పరిమార్జన సూత్రాలు చెప్తున్నాను. మీరు కఠోపనిషత్తు తీసి చూడండి, మనం చదవంగా మీకు చాలా పెద్ద అపోహ ఏంటి అంటే వేదాలలో భగవంతుడి గురించి చెప్పాడు అని. వేదాలన్నీ తీసి తీసాక నాకు ఇక్కడ భగవంతుడి గురించి ఒక్క మాట కనిపించలే, ఒక్క మాట కనిపించలే. భగవంతుడి గురించి వేదాల్లో చెప్పడు, ప్రకృతి శక్తుల గురించి చెప్తాడు. వాయుదేవుడు అంటాడు, అగ్నిదేవుడు అంటాడు, వర్ణదేవుడు అంటాడు. వర్ణదేవుడు అంటే మీరే, అగ్నిదేవుడు అంటే నిత్యే. దాన్ని దేవతగా ఎలా ఉపయోగించుకోగలవు అని చెప్తాడు. భగవంతుడి గురించి ఏమీ చెప్పదు. ఉన్నవి 5 శక్తులు గుర్తుంచుకోండి. 2 చెప్పేశాను నేను, ఇంకా యజ్ఞ కార్యక్రమం మొదలెట్టబోతున్నాం. ఇంకా 2 పరిమార్జనలు ఎలా చేసుకోవాలో నేను చెప్పాను కదా. 1 స్నానము, సన్నీటి స్నానం. ఖచ్చితంగా స్నానం చేయండి, వీలవుతే సూర్యోదయం కంటే ముందు. ఈ నెలలో మాత్రము ఖచ్చితంగా సూర్యోదయం కంటే ముందు మీరు చేసుకోండి. దాని తర్వాత 2వ నియమం ఏంటి, ఎంత నీళ్లు తాగుతారు? మరి 2.5 లీటర్లు తాగుతామో అనుమానంగా ఉంది. అసలు మీ చేతులు ఎక్కడ ఎంతమంది అవుతారు వచ్చిందా? మరి ఇంకే, మరి నో ప్రాబ్లం. ఇదేం కష్టం కాదు కదా. ఇది పంచతత్వ పరిమార్జనలో ఇవాళ మీరు నేర్చుకున్నటువంటి 2 సూత్రాలు, మర్చిపోకండి, ఆచరించండి. దీని తర్వాత మీరు చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకుని చేయవలసింది ఏంటి అంటే, ఈ రోజు నుంచి మీరు సూర్యకిరణాలు మాత్రమే తింటాము అనే దీక్ష తీసుకోగలరా? ఎంతమంది ఆ దీక్ష తీసుకోగలరు? ఇంకా మేమేం చేయమండి. ఒకళ్ళు వచ్చారు, ఆ చెప్పిన వాళ్ళు ఖచ్చితంగా ఇదివరకు నా క్లాస్ విని ఉంటారు. సూర్యకిరణాలు మాత్రమే తింటాను, కొన్ని సాహసం చేస్తాను అన్నవాళ్ళు ఎంతమంది? ధైర్యం చేస్తానండి, మీరు చెప్పండి అదేంటో. సరే, సూర్యకిరణాలు ఎలా తినాలో చెప్తాను మరి నేను మీకు చెప్పలేదు. ఎక్కడ ఎక్కడ ఆకుపచ్చ రంగు ఉంటుందో అక్కడక్కడ సూర్యకిరణాలు ఆహారంగా మారుతూ ఉంటాయి అన్న నియమం గుర్తుంచుకోండి. ఎక్కడ ఎక్కడ ఆకుపచ్చ రంగు ఉంటుందో అక్కడక్కడ సూర్యకిరణాలు ఆహారంగా మారుతూ ఉంటాయి. ఎక్కడెక్కడ ఆకుపచ్చ రంగు ఉంటుంది? ఆకుల మీద, కాయగూరల మీద కదా. అంతే, సూర్యకిరణాలు తినాలి అంటే నేనేం తినాలి? రాఫుడ్ అంటారు అదండి, దాన్ని మీరు ఏమంటారో అది నిర్మిస్తుంది. దానితో మీ అన్నమయ్య కోసం శుద్ధి అవుతుంది. రంగు తేలాలి, తెల్లగా ఉండాలి. శరీరపు రంగు ఎలా ఉన్నా అందంగా ఉండవచ్చు. దానికి పెద్ద ఉదాహరణ మన అవతారమూర్తులే, అందరూ నల్లవాళ్లే, పరమ నల్లవాళ్ళు అందరూ కూడా కదా. కానీ ఎంత అందగాళ్ళు వాళ్ళు, చూస్తూ ఉండాలనిపిస్తుంది కదా. అంతట లావణ్యము పెరగాలి అంటే, మన శరీరంలో ఉన్నటువంటి తేజస్సు పెరగాలి అంటే, మనకి అందమైనటువంటి శరీర ఆకృతి రావాలి అంటే, మీరు ఆకుకూరలు ఎక్కువ తినాలి, కాయగూరలు ఎక్కువ తినాలి. కాయగూరల యొక్క రసము పళ్ళు, పళ్ళు అంతే కదా. ఏదైతే అవుతాయి, ఒక కాయ కాస్తుందో ఆ కాయ మళ్ళా పండుగా మారుతుంది. అది కూడా దేని వల్ల మారుతుంది? సూర్యుడి వల్ల మారుతుంది. అంతేత పళ్ళ రసాలు, ఆకుకూరలు, కాయగూరలు ఇప్పుడు తింటున్న దానికంటే కూడా నేను 3 రకాలుగా అడుగుతాను. కొంచెం ఎక్కువ తింటాం, పర్వాలేదు, ఎక్కువ తింటానికి ప్రయత్నిస్తాం, చాలా ఎక్కువ తింటాం. 3 మీరు టిక్ పెట్టాలి ఇప్పుడు, అర్థమైంది కదా. కొంచెం ఎక్కువ తింటాం, ఎంతమంది? చాలా ఎక్కువ తింటాం. మరి అసలు మీకు పరమార్జన అయిపోయింది మీకు. అంచేత నిత్య జీవితంలో ఈ నియమాలు పాటిస్తేనే పంచతత్వ పరిమార్జన అవుతుంది తప్ప ఒక యజ్ఞకుండం దగ్గర వచ్చి కూర్చున్నంత మాత్రాన అయిపోదు. కానీ యజ్ఞకుండం దగ్గర కూర్చుంటే ఏమవుతుంది, ఈ విషయాలు తెలుస్తాయి మీకు. నేను మీ ఇంటికి వచ్చి అన్ని చెప్పలేను కదా. అంటే ఇవాళ ఈ నియమాన్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పొద్దున్నే నిద్ర లేవగానే సన్నిటి స్నానము చాలా అవసరము. పూర్వకాలంలో ఋషులాశ్రమాలన్నీ కూడా నది ఒడ్డన ఉండటానికి కారణం అదే. రెండోది రోజుకి 2.5 లీటర్లు నీళ్లు తాగి తీరాల్సిందే. మీ ఆహారంలో కాయగూరలు అన్నము తలకిందులు చేసుకోండి. ఇదివరకు అన్నంలో కాయగూరలు తినేవారు కదా, ఇప్పుడు మీరేం చేస్తారు? కాయగూరల్లో అన్నం తినండి. నేను ఛాలెంజ్ చేసి పెడుతున్నాను, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది చేస్తే 2వ రోజు నుంచి వాళ్ళు మందు మానేయవచ్చు. నేను బయోకెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేసిన వాడిని, నాకు తెలుసు నేను ఏం చెప్తున్నాను. గ్యారంటీ అది. కండిషన్ ఏంటి అంటే మళ్ళా ఈ నియమాలు ఉల్లంఘించేస్తే మళ్ళీ వచ్చేస్తుంది అది. ఈ నియమం పాటించటమే. అన్నం చాలా తక్కువ, కాయగూరలు చాలా. ఏ కాయగూరలు అయినా సరే హార్ట్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి సొరకాయ ఏంటి, ఆనపకాయ తెలుసా అండి? మాట నేను తప్పు చెప్తున్నాను, ఆనపకాయ తెలుసా మీకు? సొరకాయ రెండు ఒకటే కదా. నిన్న బిలవపత్రం మారేడులా కన్ఫ్యూజ్ అవుతుందన్న, రెండు ఒకటే కదా. అర్థమైంది అందరికీ? రోజుకి స్నానం చేసిన సొరకాయ రసం తాగేటటువంటి వాడికి బీపీ ఉండదు, హార్ట్ ట్రబుల్ ఉండదు, గ్యారంటీ ఉండదు. మీరు చేస్తుంది, మీరు చేయకుండా మేము దాంతో ఏమవుతుంది అంటే నేను ఏం చెప్తాను. కానీ అందులో మేము కాస్త ఎండుమిరపకాయలు కారం కలుపుకుంటామండి, 5 కిలోలు ఉప్పు వేస్తూ తాగుతామండి అంటే సొరకాయ రసం సొరకాయ రసం లాగే తాగాలి. మీరు రసం రసం లాగే కావాలంటే కుక్ చేసుకోవచ్చు. మీరు అంటే మిగతా నేను అందులో కలుసుకోకండి. రోజు సొరకాయ రసం తీసుకోండి, లావు తగ్గుతారు, హార్ట్ ట్రబుల్ ఉండదు మీకు. కానీ ఇది సొరకాయ రసం తీసుకుని మధ్యాహ్నం 4 టేస్టీలు, దాని తర్వాత ఇంకోటి ఏదో కాస్త చిరుతిళ్ళగా అటు ఇటు 2 మసాలా దోశలు ఇవన్నీ తిని మాస్టర్లు తగ్గలేదు అంటే నేనేం చేస్తా? ఆహార నియమాన్ని మాత్రం మీరు చాలా ఖచ్చితంగా పాటించి ఆకలిగా ఉండమని నేను చెప్తాను. మీరు కిరుతిళ్ళు తినండి, కాయగూరలు అవడం తినండి, విషయం తినట్టు వండుకోండి, రకరకాలుగా వండుకోండి, మీరు రుచికరంగా వండుకోండి. అర్థమైందా? ఇది ఎవడైతే చేస్తాడో వాడికి బ్రహ్మగ్రంథి ఓపెన్ అయిపోతుంది. బ్రహ్మగ్రంథి అంటే ఏంటో తెలుసా? సృజనాత్మకత. బీపీ ఉన్నవాడు, డయాబెటీస్ ఉన్నవాడు ఏం పని చేయగలడు? ఏం చేస్తాడు? నాకు బీపీ ఉందండి, నాకు డయాబెటీస్ ఉందండి, నేను చేయలేనండి అంటాడు. ఎప్పుడైతే ఈ విధంగా తన ఆహార నియమాలు, నీరు, స్నానం చేయటం మొదలెడతారో మీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం రావటానికి, మన శరీరాన్ని లైన్ లో పెట్టుకోవటానికి ఇంకొక చిన్న పని చేయాల్సి వస్తుంది. మీరు యోగాసనాలు, ప్రాణాయామము, కానీ అది రేపు నేను చెప్తాను, రేపు చెప్తాను. నేను ఇవాళ ఇది అర్థం చేసుకోండి. మీ వాళ్ళందరికీ కూడా చెప్పండి, అక్కడ యజ్ఞం అంటే ఏదో పూజ నేను చెప్పటం లేదు, ఆయన ఏంటో నీళ్లు తాగమంటాడు, స్నానం చేయమంటాడు. కానీ ఇది చేస్తే ఖచ్చితంగా మీలో ఉన్నటువంటి ఆ దైవత్వం బయటకు వస్తుంది. ఇది అర్థం చేస్తున్నారు కదా? ఇంత ఇవాళ మీరు నేర్చుకున్న పంచతత్వ పరిమార్జనలో 2 తత్వాల మీద మీరు అథారిటీ తెచ్చుకుంటున్నారు. ఒకటి జలతత్వము, 2వది హృదయతత్వము. ఇవి 2 ఎప్పుడు కరెక్ట్ గా ఉంటారో మీకు రోగాలు రావు. గ్యారంటీ ఇస్తాడు యముడు నచికేతుడికి, నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలనుకుంటే చస్తావు, వేరే విషయం. ఇంత రోగరహితమైనటువంటి జీవితానికి మీరు ఇది చేసుకుంటే చాలు. పొద్దున్నే నిద్ర లేచి సన్నిటి స్నానం, దాని తర్వాత 2.5 లీటర్లు నీళ్లు తాగటం, దాని తర్వాత ఆహారంలో కాయగూరలు ఎక్కువ తీసుకోవటం. ఇంకోటి చెప్పాను కానీ దాని గురించి రేపు మీ చేత చేయిస్తాను కూడా. ప్రాణాయామము ఆసనాలు మీ చేత యజ్ఞం చేయిస్తున్నప్పుడే ప్రాణాయామం అని ఒకటి వస్తుంది, అప్పుడు మీకు 2 ప్రాణాయామాలు నేర్పుతాను. ఒక ప్రాణాయామం ఏం చేస్తుందంటే మీ ప్రారంభాన్ని తీసివేసిస్తుంది. పురాకృత ప్రారంభం వల్లే మనకి రోగాలు, కష్టాలు వస్తూ ఉంటాయి. భౌతికమైనటువంటి కష్టాలు కావచ్చు, ఆది భౌతికమైనటువంటి కష్టాలు కావచ్చు, ఆది దైవికమైనటువంటి కష్టాలు కావచ్చు. ఇవంతా దేని వల్ల వస్తాయి అంటే మన యొక్క పురాకృత ప్రారంభ సంచిత ప్రారంభాల వల్ల. రేపు నేను మీకు చెప్పబోయేటటువంటి ప్రాణాయామంతో మీ ప్రారంభాలు పూర్తిగా పోతాయి, పూర్తిగా చుట్టుకుపోతాయి. కొత్త ప్రారంభాన్ని, కొత్త కర్మను మీరు నాటుకోవటానికి కావలసినటువంటి సాధన ప్రాణాయామంలో ఉంటుంది. కానీ సినిమాల్లో మొన్న చూపించాను, ఆ జోక్ చాలా సార్లు విన్నాను, మీరు కూడా వినుంటారు. ముక్కు పట్టుకో అంటాడు పురోహితుడు సినిమాలో నుంచి వేవాడు. వాడు ఏం చేస్తాడు, పురోహితుడు ముక్కు పట్టుకుంటాడు. ఆ స్థితిలో ఉన్నాం మనం. ప్రాణాయామం అని చదివేస్తాం తప్ప ప్రాణాయామ్య అని పురోహితుడు చదివేస్తాడు, మీరు చదివేస్తారు. లేకపోతే ఒకసారి ఇలా ముక్కు పట్టుకుంటారు. రేపు మీరు ముక్కు కరెక్ట్ గా పట్టుకుంటారు. పట్టుకుని ఏం చేయాలో ఒక 10 నిమిషాల పాటు రేపు చెప్తాను. దానితో మీ ప్రారంభాలు పోతాయి ఖచ్చితంగా. పురాకృతమైనటువంటి ఎన్ని జన్మల ప్రారంభాలైనా కూడా దాంతో పోతాయి, గ్యారంటీ. అది యముడి యొక్క గ్యారంటీ. వాడి కంటే ఎక్కువ గ్యారంటీ ఇవ్వగలిగేటటువంటి వాడు ఎవడూ లేడు. అంచేత ఈ నియమాలు గుర్తుంచుకోండి. రేపు మీరు కాస్త టైంకి వస్తే నేను ఎక్కువ సేపు మీకు చెప్పగలుగుతాను. అంతే కదా, 8 గంటలకి మీరు వచ్చేసారనుకోండి, నేను 2 గంటల పాటు మీకు ఇవంతా చేయించగలుగుతాను. మీరు 10 గంటలకు వచ్చారనుకోండి, నచికేతుడు చాలా గొప్పవాడు, యముడి దగ్గర పంచాగ్ర నుంచే నేర్చుకున్నాడు, యజ్ఞం చేసుకోండి అని చెప్తా. మళ్ళీ ఇస్తామండి, మీరు ముందే వచ్చి నేర్చుకుంటారో లేదు యజ్ఞం చేసుకుని అడుగుతారో. మొదటి రోజు అందరింది కదా రాజలక్ష్మి గారు, విశ్వనాథ్ గారు మీరు వచ్చి హెల్ప్ కావాలిగా మంత్రాలుగా. ఆహా, కాస్త జాగ్రత్తగా దాన్ని ఫాలో అవ్వండి. ఈ యజ్ఞంలో మీ యొక్క వాస్తు దోషము, గ్రహ దోషాలు కూడా పోతాయి. యజ్ఞంతో ఒకే బ్లేడ్తో గడ్డం తీసుకోవచ్చు, కాయగూరలు తరుక్కోవచ్చు, బ్రెయిన్ ఆపరేషన్ చేయవచ్చు కదా. అలాగే ఇదే యజ్ఞ విధానంతో ఒకటేంటి అంటే పంచతత్వ పరిమార్జనం చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటి అంటే ఈ వాస్తు దోషాలు, మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు కూడా పోతాయి. ఇంకేతో దానికి అసలు జాగ్రత్తగా మనస్సు పెట్టి నేర్చుకోండి, అది ఒక విద్యగా నేర్చుకోండి. నేర్చుకుని మీకు అర్థమైపోతే మీరు మీ ఇళ్లలోనే కాదు మీరు అందరి ఇళ్లలో కూడా చేయించుకోండి. నా కోరిక అదే, ఈ జ్ఞానం నాశనం అవ్వకూడదు, ఈ జ్ఞానము 10 మందికి వెళ్ళాలి. ఇంచేత ఆ దీక్ష కూడా నేను మీకు ఇచ్చేసినట్టే. ఈ యజ్ఞ విధానం కానీ, ఇప్పుడు నేను చెప్తున్నటువంటి విషయాలు కానీ గురుముఖత మీరు నేర్చుకుంటున్నారు కదా. నేను మీకు పెర్మిషన్ ఇస్తున్నాను, మీరు ఎవరికైనా చెప్పండి, ఆచరిస్తూ చెప్తే మంచిది. ఆచరించకపోయినా పర్వాలేదు, చెప్తే మనం చేయలేకపోయినా పక్కవాడు చేయొచ్చుగా. అంచేత ఈ విధానాన్ని, జ్ఞానాన్ని ఇక్కడతో ఆపకండి.
తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం యత్తదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః.
మొదటి రోజు కార్యక్రమము కామాకి వచ్చింది, పుష్కర్కి రాలే. కామా పెడుతున్నాం మనం. అన్నమయ్య శ్రావణమయ కోశాల గురించి మనం చెప్పుకున్నాం, నియమాలు ఏం చెప్పామో గుర్తుంచుకోండి. రేపు ఖచ్చితంగా 8 గంటలకి వచ్చేయండి. 3 సమస్యలకు మీ పురాకృత ప్రారంభ కర్మలకు సొల్యూషన్ చెప్తాను. రేపు అమ్మాయికి పెళ్లి కావటం లేదు, అబ్బాయికి ఉద్యోగం కావాలి, వ్యాపారంలో సక్రమమైనటువంటి లాభాలు రావటం లేదు, రకరకాలైనటువంటి సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ కూడా యోగ విద్యలో శ్రీకృష్ణుడు ఒక విశేషమైనటువంటి ఆసనాన్ని చెప్పాడు. రేపు ఆ ఆసనాన్ని మీ చేత నేను ప్రాక్టీస్ చేయిస్తాను. దాని తర్వాత ఒక విశేషమైనటువంటి ప్రాణాయామం గురించి చెప్పాను నేను మీకు. ప్రారంభ కర్మలను పూర్తి చేసేటటువంటి ప్రాణాయామము, దానికి మీరు పొద్దున్నే ఘనాహారం ఏమీ తీసుకోకుండా రావాలి. అంటే 8 గంటలకు టిఫిన్ చేసి రాకండి. మామూలుగా ద్రవాలు ఏదైనా తీసుకొస్తే ఆల్కహాల్ తప్ప, వైన్, బ్రాండీ అది కూడా ద్రవాలే కదా అని అది తీసుకుని మాత్రం రాకండి. మిగతా ఏ ద్రవాలైనా మీరు తీసుకుని రావచ్చు. మీరే కాకుండా మిగతా వాళ్ళందరికీ కూడా చెప్పండి. ఇవాళ నేను చెప్పినటువంటిది 5 రోజుల సాధన ప్రతి నెల మన ఇళ్లలో జరగాలి. దాని పూర్ణాహుతి నెక్స్ట్ దీపావళికి 5 రోజుల కార్యక్రమంగా జరగాలి. ఏ విధంగా అయితే మాస శివరాత్రి మహాశివరాత్రిగా జరుపుకుంటున్నాము, మాస సంక్రాంతులు మహాసంక్రాంతిగా ఎలా జరుపుకుంటున్నాము, ఈ 5 రోజుల నచికేతాగ్ని విద్య మన ఇళ్లలో ప్రతి నెల 5 రోజుల పాటు జరగాలి. అది నిర్ణయం తీసుకోండి మీరు. దానికి ఈ కార్తీక మాసంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు మర్చిపోకండి. రేపు నేను అడుగుతాను, నేను పొద్దున్నే తన్నీళ్లతో స్నానం చేశారా లేదా అని. ఇక్కడికి వచ్చేటప్పటికి కనీసం 1.5 లీటర్ల నీళ్లు తాగి ఉండాలి. పచ్చికూరలు అవి ఇక్కడి నుంచి వెళ్ళి ఎక్కడ తిందరు కానీ. దాని తర్వాత ఇప్పుడు కూడా ఒక విశేషమైనటువంటి, ఇప్పుడు నేను చెప్పబోయే సూచన జాగ్రత్తగా వినండి. ఇది కనుక ఈ చెప్పిన సూచన మీరు పాటించకపోతే ఈ యజ్ఞ ఫలితంలో 90% ఫలితం మీకు పోతుంది, దొరకదు. అదేంటి అంటే యజ్ఞశాలకి వచ్చినప్పుడు యజ్ఞ ప్రసాదం స్వీకరించి వెళ్ళాలి. మేము మొహమాట పడతాం, మేము ఎక్కడ తింటామండి అని కాదు. ఈ పక్కనే అరేంజ్ చేశారు. మరి అదేదో వాళ్ళ కార్యకర్తలు చెప్తారు. ఆ కార్యకర్తలు ఎక్కడికి వెళ్ళకపోతే ఇంటి పక్కనే అంటే కుదరదుగా. కాలేజీలో సర్టిఫికేట్ ఎక్కడ ఇస్తారో అక్కడికి వెళ్ళి తీసుకోవాలి సర్టిఫికేట్. అంచేత మీరు ఆహారం తీసుకుంటే మొదటి రోజు యజ్ఞము మీరు పాల్గొన్నట్టు సర్టిఫికేట్ మీకు వస్తుంది అనమాట. అది చూసుకోండి. అది రేపు మాత్రము ఖచ్చితంగా 8 గంటలకు వచ్చేయండి. మిగతా వాళ్ళకు కూడా చెప్పండి. మీకు అర్థమైంటుంది, ఇది సాధారణమైనటువంటి యజ్ఞం మాత్రం కాదు, ఇది నిరంతరము మీరు జరిగేటటువంటి పంచాగ్ని విద్యకి రూపకల్పన కఠోపనిషత్ ఆధారంగా జరుగుతోంది. కార్యకర్తలు ఏమైనా చెప్పాలా సూచనలు సంకల్పాలు రేపు చెప్పండి. తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియని వాళ్ళు కాకుండా.